Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం వలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 26, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కమెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీవ్స్ ఆఫ్ మైండ్ మీడియా. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Mind Media Shrotalaki, Shubha Swagatam Palupthundi, Niyarje Vennela. Chitram భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎలా జరుగుతున్నాయి నవరాత్రులు, నైవేద్యాలు, పూజలు? బాగా జరుగుతున్నాయా? ఓకే. అవతారాల గురించి వస్తే గనక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం, అంటే కలకత్తాలో ఒకలాగా చేస్తారు, విజయవాడలో ఒకలాగా, మామూలుగా కంచికామకోటి అక్కడ కూడా ఒకలాగా చేస్తారు. సో అందుకని మనము ఆ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. ఏ అవతారమైనా అమ్మవారి రూపం కాబట్టి అన్నీ మంచి రోజులే. అయితే ఈ నవరాత్రుల్లో మనము రకరకాల నవరసాలకు సంబంధించిన కథల గురించి నేను చెప్తానన్నాను కదా, అందులో సరే మనము కాస్త హాస్యరసం ఉన్నది ఏదైనా చూసుకుందాము అని అనిపించింది. దానికన్నా ముందు ఈ హాస్యరసపు కథ ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో దీనికి సంబంధించి మనకి ప్రతిరోజు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ప్రపంచం నలుమూలల్లో భాషా భేదంతో సంబంధం లేకుండా ఈ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు చూసే ఉంటారు. అందుకే ముందు ఆ ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం మాట్లాడి ఆ తర్వాత కథలోకి వెళ్దాం. సపోజ్ ఎవరన్నా వస్తున్నారనుకోండి ఇంటికి, యా బాబోయ్ అని చెప్పి మనకి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏం వండాలి, ఏంటి? మామూలుగా ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారన్నా సరే, అందులోనూ ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో ఖచ్చితంగా ఇద్దరు ఉద్యోగస్తులైతే గనక ఇంట్లో వండుకునేది తక్కువ, బయట నుంచి తెచ్చుకునేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఏంటంటే ఎప్పుడో ఇద్దరు రాత్రికి అలసిపోయి ఇంటికి వచ్చి అబ్బా ఏం చేసుకుంటానులే, కాస్త రైస్ కుక్కర్లో అన్నం ఒకటి పడేసుకుంటే అది కీప్ హోమ్లోకి వచ్చే లోపు కింద నుంచి ఏ కర్రీ పాయింట్ నుంచి ఏదైనా తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు కంప్లీట్ ఒక మీల్స్ పార్సిలే ఒకటి తీసుకొచ్చేసి ఇద్దరు దానిమో తినేస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఏ సండేలో వచ్చినప్పుడు కాస్త మృష్టాన్న భోజనంగా, అది ఏంటి కొంతమంది ఉంటారు సండే అన్న నాకు సెలవు ఇవ్వరా, అసలు ఏంటి వారం వారం అసలు ఇలాగే అయిపోతుంది, వారం అంతా పనిచేసి సండే రోజు కూడా పనిచేస్తే ఇంకెందుకు అని చెప్పి ఆ రోజు బయటకు వెళ్ళి భోజనం చేయడం. ఇలా ఓవరాల్గా ఏంటంటే మొత్తం మీద మనకు అర్థమయ్యేది వంట చేయడం అనేటటువంటి ప్రక్రియ కొంచెం కష్టమైన విషయం. మొగుడు పెళ్ళాల విషయంలో ఎవరు ఏ రోజు ఏ డ్యూటీ షేర్ చేసుకోవాలి అన్నది అదో పెద్ద పజిల్. ఎందుకంటే సాధారణంగా మగవాళ్ళు ఏంటి, యా మన ఇద్దరం సమానమే, కాకపోతే నేను కొంచెం ఎక్కువ సమానం అని బాపు గారిలాగా స్టైల్లో అలా చెప్తూ ఉంటారు. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి మరి ఏదో ఒకటి చేయాలి కదా, అట్లీస్ట్ పని చేయకపోతే చేయకపోయారు కనీసం ప్రసన్నమైతే చేసుకోవాలి కదా. మరి ఆడవాళ్ళని ప్రసన్నం చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తే ఖచ్చితంగా అంటే కొంచెం ఒక్క జనరేషన్ వెనక్కి వెళ్తే కనుక చీరలు నగలు ఎక్సెట్రా ఎక్సెట్రా అంటారు. ఇప్పుడైతే కనుక అబ్రాడ్ వెకేషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటారు. కానీ అసలు ఇవేవి కాదు, ఒక్క పొగడ్త చాలు అని యూనివర్సల్లీ అప్రూవ్డ్ సజెషన్. అది జనరేషన్తో సంబంధం కూడా లేదు. పొగడ్తకి పడిపోని వాళ్ళు అసలు మామూలుగానే ఉండరు, ఆడ మొగ దాంట్లో తేడాలేం లేవు. ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ. ఈ మధ్య దీని గురించి ఒక జోక్ కూడా చదివాను. ఏంటంటే ఏదో కొంచెం ఇంప్రెస్ చేద్దాము అని చెప్పి ఒక భర్త భార్య దగ్గర ఒక మాట అన్నాడు. ఇవాళ అచ్చు నీలాగే ఉండే ఒక అమ్మాయిని చూసాను తెలుసా నేను అని. అనగానే అర్జెంటుగా వాళ్ళ ఆవిడ, అమ్మాయి అందంగా ఉందా అన్నది. అంతే, ఉడిచిన పడ్డ ఎలకేగా, లేదు అంటే అంటే నేను అందంగానేనా అంటారు. ఉన్నది అని అంటే అదో ప్రాబ్లం అదనమాట, అందుకే చూసావా అని. ఇలాంటి ఇరికించే సందర్భాల్లో ఇంకా మనం ఏం చేయలేము అనుకోండి, వాళ్ళ టైం బ్యాడ్ అనుకుని ఊరుకోవడం తప్ప. సో ఇలా మొగుడు పెళ్ళాల మధ్య వచ్చేటటువంటి ఒక చిన్న చిలిపి విషయం మీద, సంభాషణ మీద ఒక చిన్న సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకుని ఒక చక్కటి కథ, కామెడీగా ఉండే కథ. అఫ్కోర్స్ కామెడీగా కాదా అన్నది నేను చెప్తే కాదు, విన్న తర్వాత మీరు చెప్తే బాగుంటుంది. సో అందుకని ఇవాళ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారు అని అంటే, అందులోనూ భర్త వైపు అతిథులు వస్తున్నారంటే ఇంకా అది ఎంత దారుణంగా ఉంటుంది అతని పొజిషన్ అనేది చెప్పేటటువంటి ఒక కథ అన్నమాట. సో ఆ కథను నేను ఇప్పుడు చెప్తాను. పొద్దున్నే లేవగానే అనుకున్నాడు రాజా, సావిత్రిని దువ్వే కార్యక్రమం ఇంకా ఎంత మాత్రం ఆలోచించడానికి వీల్లేదు అని. శ్రీనివాస్ గారిని డిన్నర్కి పిలిచింది ఈ రాత్రికే. సావిత్రికి ఇంకా ఆ విషయం తెలియనే తెలియదు. అసలు నేను రాత్రే చెప్పాల్సింది ఈ విషయం. శ్రీనివాస్ గారిని మధ్యాహ్నం ఆఫీస్లో కలిసినప్పుడు అతి కష్టం మీద ఆయన డిన్నర్కు ఒప్పించాడు. వెంటనే ఆ విషయం ఫోన్లో సావిత్రికి చెప్పేయచ్చు, ఎందుకంటే దానికి తగ్గట్టు ఆవిడ కూడా ఏర్పాట్లు చేసుకుంటుంది వీలుగా అని. అయినా ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలిచిన విషయం భార్యకు చెప్పడానికి ఏ భర్త అయినా సరే వణుకుతాడు అన్నది యూనివర్సల్ ట్రూత్. భర్త స్నేహితులు, బంధువులు, అసలు ఎందుకు పనికిరాని వేస్ట్ వాళ్ళు అని ప్రతి భార్య ప్రగాఢంగా నమ్ముతుంది. అందుకనే తన ఫ్రెండ్ని భోజనానికి పిలుద్దాము అనే ఉద్దేశం తనకి ఏ కోసానే లేదని, వాడంతట వాడే వస్తారని కాళ్ళ వేళ్ల బతిమినాడేసరికి కాదని లేకపోయానని భర్త నమ్మబలకాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మరి ఫోన్లో జరిగే వ్యవహారం కాదు కదా. సో ఖచ్చితంగా ఎదురుకుండా ఉంటేనే మనం కూడాను కాళ్ళో వేళ్ళో పట్టుకుని బ్రతిమలాడడానికి వీలుగా ఉంటుంది. పైగా ఫోన్లో చెప్పంగానే టక్కున, అంటే వాళ్ళు నాకు తలకే నొప్పిగా ఉంది, ఇవాళ నాకు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది, లేకపోతే ఇవాళ నాకు బ్యూటీ పార్లర్లో నేను ఆల్రెడీ నేను కట్టేశాను, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. రేపటికి తగ్గకపోవచ్చు ఆ తలకాయ నొప్పి. మీ ఫ్రెండ్ని ఈసారి మళ్ళీ ఊరు వస్తాడు కదా, అప్పుడు రమ్మను, ఈసారికి కుదరదు అని అనొచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పారా లేదా అని ఇంకోసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అందుకని మనకి కుదరదు అని వాడికి సమాధానం చెప్పే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకునే టైం లేనంత వరకు సాగదీసి, అంటే సే సపోజ్ రేపు సాయంత్రము భోజనానికి పిలిచాం ఫ్రెండ్ని, భార్యకి ఎప్పుడు చెప్పాలి, రేపు సాయంత్రం భోజనం అంటే ఏ 7:30 to 8 అనుకోండి, 6:30 to 7 చెప్పాలి, ఆర్ అట్లీస్ట్ 5 అలా చెప్తే, అబ్బా ఇంత లేట్ అయిపోయింది ఇప్పుడు చెప్తే బాగుండదు, వాడు పాపం బయలుదేరిపోయి కూడా ఉంటాడు, లేకపోతే ఇంక వాళ్ళ నైట్ డిన్నర్ అక్కడ కదా అని ప్రిపేర్ అయిపోయి ఉంటాడు, కాబట్టి మనము ఇలాంటప్పుడు చెప్తే బాగుండదు అని చెప్పి ఏదైనా కొంచెం కన్విన్స్ చేయడానికి వీలుగా ఉంటుంది, రైట్? అందుకని అప్పటి వరకు ఒక 2-3 టైం గ్యాప్ ఉన్నదన్నప్పుడే చెప్పాలి అని అనుకున్నాడు. సరే ఇప్పుడు ఇంకా ఏమీ చేయలేము, ఈసారికి ఏదో తంటాలు పడతాము, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని భార్యని బుజ్జగించడం మేలు అనుకుని ముందు రోజు చెప్పలా, అంటే అప్పుడు శ్రీనివాసరెడ్డి కమిట్ అయినప్పుడు చెప్పలా. ఇంటికి వచ్చాక చెప్తే ఆవిడ అనాల్సినవన్నీ అనేసిన తర్వాత ఫోన్లో అనేకన్నా కూడా మరి ఇంటికి వచ్చినది అనేస్తే కనుక ఆ ఫ్రస్ట్రేషను, ఆ చిరాకు, కోపం అంతా వెంట్ అవుట్ అయిపోతుంది కదా. ఆ వెంటిలేషన్ టైం ఒకటి ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే ఆవిడ సనగాల్సినవన్నీ సడిగేసి రాత్రి 2-3 వ్యవధి ఉంటుంది అప్పటికి. ఆవిరంతా బయటికి పోయిన తర్వాత ఆవిడ కూడా చల్లబడి, సరే తప్పేదే ఉంది, రేపు పొద్దున బజార్కి వెళ్ళి ఫలానా ఫలానా అన్ని తెచ్చి పడేయండి అంటుంది. రాత్రికి డిన్నర్ రెడీ చేస్తుంది, గండం గట్టెక్కుతుంది. ఇది ఎప్పుడూ జరిగే ఒక ప్రాసెస్. అయితే ఈసారి తన బ్యాడ్ లక్ ప్రకారం నిన్న రాత్రి ఆలస్యంగా వచ్చాడు. అఫ్కోర్స్ బిజినెస్ అన్న తర్వాత చాలా పనులు ఉంటాయి, ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళలాగా టైంకి అయిపోయింది, ఓకే నేను సిస్టమ్ షట్ డౌన్ చేస్తున్నాను, ఇంకా 6, 100, 100, 66 నేను మాత్రం అస్సలు ఇంకా సిస్టమ్ ఆన్ చేసే ప్రసక్తే లేదని చెప్పి ఇంటికి వచ్చేయలేరు కదా. బిజినెస్ అన్నప్పుడు సొంత వ్యాపారం కాబట్టి ఖచ్చితంగా ఎంత లేట్ అయినా సరే తను ఆ పని చక్కబెట్టుకునే రావాలి. అలా రావడంలో రాత్రి లేట్ అయింది. అది చాలదన్నట్టు భార్యకి ఏదో మందు తీసుకురావాలి, తలకెనపై ఏదో వచ్చి ఉంటుంది, ఓ ట్యాబ్లెట్ తీసుకురావాలి, అది తీసుకురావడం మర్చిపోయాడు. ఇంకెలా ఉంటుంది పరిస్థితి కదా, చాలా కష్టంగా ఉంటుంది. సాధారణంగా మందు వేసుకోవడం వాళ్లే మర్చిపోతారు, ట్యాబ్లెట్ తీసుకొచ్చినా కూడా మనమే గుర్తు చేయాలి. బట్ ఇలాంటప్పుడు అంటే మనం మందు మనం ట్యాబ్లెట్ తీసుకురాలేదు అన్న విషయం ముందే తెలుస్తుందో ఏమో కానీ అప్పుడు మాత్రం టెన్షన్గా గుమ్మంలోకి రాగానే ట్యాబ్లెట్ తెచ్చావా అని అడుగుతారు. అది ఇంకా అలాంటప్పుడు మరి ఎట్లా ఉంటుంది, మరి ట్యాబ్లెట్ ఏమో మర్చిపోయాడు కదా, పజిల్ ఫేస్ వేసుకుని, ఒక బాధ ఫేస్ వేసుకుని, రకరకాల ఫేస్లు వేసుకుని, నేను ట్యాబ్లెట్ అడిగాను కానీ మరి దగ్గర లేదన్నాడు, రెండు మూడు షాపులు తిరిగాను తెలుసా అనొచ్చు. లేదు పనికే చాలా ఆలస్యం అయిపోయిందిరా, వచ్చేటప్పుడు చూస్తే ఒక్క మెడికల్ షాప్ కూడా ఓపెన్ లేదు అనొచ్చు. ఇలా ఏమంటే బాగుంటుంది, ఏది ఎక్కువ కన్విన్సింగ్గా ఉంటుంది అన్నది మైండ్లో ఆల్రెడీ సిపియు బాగా వేడెక్కిపోయేలా రన్ అవుతూ ఉందన్నమాట. దీనికి తోడు ఇంకో రీజన్ కూడా ఉంది, అదేంటో నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం September 26, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ ఒక హాస్య కథను చెప్తానన్నాను కదా, అందులో భాగంగా మనము ఈ సావిత్రి రాజాల కథను చెప్పుకుంటున్నాం. సరే రాత్రికి డిన్నర్కి అంటే నెక్స్ట్ రోజు సాయంత్రము డిన్నర్కి వస్తాడు ఒక అతను అని చెప్పాలి. ముందు రోజు రాత్రి చెప్దాం అనుకున్నాడు కానీ లేట్గా ఇంటికి వచ్చాడు. పైగానేమో సావిత్రి అడిగిన ట్యాబ్లెట్ తీసుకురావడం మర్చిపోయాడు. ఆ రోజే ఆవిడకి ఆ ట్యాబ్లెట్ వేసుకుందామని మూడొచ్చిందో గుర్తొచ్చిందో మొత్తానికి మాత్రం మనోడు బుక్ అయ్యాడు. అదీ కాకుండా ఇంకో రీజన్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే పిల్లలు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చి దెబ్బలు తిని ఉన్నారు. సో అంటే పిల్లలు చదువులు పట్టించుకోకుండా ఊరట్టుకుని తిరిగే తల్లిదండ్రుల్ని ఆవిడ దుమ్మెత్తి పోస్తుంటే తను ఇప్పుడు ఫ్రెండు డిన్నర్కి వస్తాడన్న విషయం ఎట్లా చెప్పగలడు? పిల్లాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తేనేమో అన్నీ అదనమాట డిజిట్సే ఉన్నాయి, బైనరీ సిస్టమ్ లాగా ఉంది.
మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఆవిడేంటి ఇండైరెక్ట్గా సెటైర్లు అనమాట. అన్ని ఇంటి చాకరీ నేనే చేసుకోవాలి, వంట చేశాను, అది చేశాను, ఇది చేశాను, కనీసం ఏదో కాస్త చదువుకున్నారు కదా, ఎప్పుడు నేనే హోంవర్క్లు అవి చేయిస్తూ ఉంటాను, మరి మార్కులు ఇట్లా తక్కువ వస్తున్నాయి, అసలు నేనంటే సరే అమ్మ అంటే ఎప్పుడు కూడా భయాలు అవి ఉండవు, కాస్త మీరు నాన్నగా ఒక మంచి భయపెట్టో ఏదో ఒకటి చేసి మొత్తానికి వాడిని కాస్త గాడిలో పడేయచ్చు కదా, అంటే సంసారం అంతా నేనే ఈదాలా, ఇక మీరేం పట్టించుకోరా, ఈ టైప్లో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనం ఎలా ఉంటే ఆ బుద్ధులు వాళ్ళకి ఈ టైప్లో అనమాట ఇక స్టార్ట్ అవుతూ ఉన్నది. సో చిన్నప్పటి అంటే చిన్నవాడికేమో నెక్స్ట్ రోజు నుంచి క్లాస్ టెస్టులు, ఇంటికి కొంచెం పెందరాడే వస్తే ఆ చదువు కాస్త చూడొచ్చు కదా, ఇలా గనక పట్టించుకోకుండా ఉంటే పెద్దయిన తర్వాత వాడు ముష్టెత్తుకోవడం ఖాయం అని చెప్పి ఓ భవిష్యవాణి కూడా వినిపిస్తూ ఉండింది. నెక్స్ట్ రోజు ప్రోగ్రామ్ సంగతి ఇప్పుడు ఏం చెప్పగలడు. ఇలాగా జరుగుతూ ఉండగా కొంచెం మనకి సిచ్యువేషన్స్ కొంచెం అడ్వర్స్గా ఉన్నప్పుడు ఏం చేయలేనప్పుడు ఏం చేయకుండా ఉండడమే బెస్ట్ అన్న బ్రహ్మానందం పాలసీని ఫాలో అయిపోదాం అనుకుని అట్లాంటి సగటు మనిషిలాగా రాజా కూడాను సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ రోజు పొద్దున్న చెప్దాం అనుకున్నాడు. కానీ నెక్స్ట్ రోజు పొద్దున తొందరగా లేచేస్తే పిల్లల ముందు కూడా అనవసరంగానూ ఇప్పుడు ఈ మాట చెప్పాడంటే అరుచి గొడవ అయ్యి నానా బీభత్సాలు అవుతాయి. అందుకని మెలకు వచ్చినా కూడా నిద్రపోతున్నట్టు నటించి పిల్లలు స్కూల్కి బయలుదేరిన తర్వాత నిద్ర లేచాడు. సరే భార్య కొంచెం తెరిపిన పడితే తన సిచ్యువేషన్ ఏంటో చెప్దాము అని ప్లాన్. పేపర్ చదువుకుంటూ ఉంటే సావిత్రి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. చేతిలో పేపర్ ఉన్నా కూడా రాజా చదువుతున్నది మటుకు తన మొహంలో ఫీలింగ్స్నే ఎప్పుడు చెప్దాం ఎప్పుడు చెప్దాం అని పేపర్ అని చదవట్లా. ఇంకా ఇప్పటికన్నా ఇంకా బెటర్ లేట్ దాన్ ఎవరు అన్నట్టు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంతకన్నా ఇంకా మంచి తరుణం ఉండదు, ఆలస్యం అమృతం విషయం అనుకుని ఇంకా టైం స్టార్ట్ అయింది మనం చెప్పాల్సింది అని అనుకున్నప్పుడు ఎట్లా వేయాలి అసలు ఈ స్కెచ్ అని ఆలోచించి మొత్తానికి ప్లాన్ సిద్ధం చేసుకుని ముందు అంటే బాంబ్ పేల్చే ముందు ఒక నాలుగు మంచి మంచి మాటలు చెప్పాలి కదా, అందుకని ఇదిగో ఏమో నిన్నే నువ్వు ఇప్పుడు కట్టుకున్న చీర మా అక్క వాళ్ళు పెట్టిందా అని అడుగుతాడు. ఆవిడ ఒకసారి తన చీర వైపు చూసుకుని పెళ్ళాని చీర మీద దృష్టి పడింది ఏంటి వాడ, మీ కంటికి టీవీ అనవసరాలు చీరలు తప్ప ఇంకేం కనపడవు కదా అంటూ దెప్పిపొడిచింది. అసలు మాటకి మాట జవాబు చెప్పగలిగే మందుగుండు సామాగ్రి లేడీస్ దగ్గర ఉంటుంది, అందులో సావిత్రి దగ్గర ఇంకొంచెం ఎక్కువ ఉన్నది అన్న విషయం అతనికి బాగా అర్థమయ్యి తెలిసిన విషయమైనా సర్లే సెటర్లు మనకు మామూలే కదా అని ఇంకా బయట పెట్టే సమయం ఇది కాదు అని గుర్తు చేసుకుని ఏది ఇలాంటి మందుగుండు సామాగ్రిని దగ్గర మంచి పంచులు సెటైర్లు వేసే టాలెంట్ నీకు చాలా ఎక్కువ ఉన్నది అని చెప్దామనుకుని ఇప్పుడు అది చెప్తే ఉన్నది కూడా పోతుంది అసలు చెప్పాల్సిన విషయం మరుగున పడిపోతుందని చాలా కంట్రోల్ చేసుకుని జోకులు కాదమ్మా నిజంగానే అడుగుతున్నాను, మా అమ్మ పెట్టిన చీర కంటే అక్క పెట్టిన చీర ఎక్కువ వెలిసిపోయిందని నువ్వు ఒకసారి అన్నట్టు నాకు గుర్తు అందుకని అడిగాను అన్నాడు. నేను అన్నానని కాదు, ఇది వెలిసిందా లేదా మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు. ఇది చాలా టాక్టికల్ క్వశ్చన్ అండ్ చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనమాట, గట్టి చిక్కే వచ్చి పడింది. ఇది అమ్మ పెట్టిందో అక్క పెట్టిందో ఇంకెవరైనా పెట్టారో కూడా తెలిస్తే బాగుండు చెప్పేయచ్చు. అమ్మ అక్క ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పెట్టుంటారు, వాళ్ళు ఇచ్చినవన్నీ ఈవిడ ఇంట్లోనే కట్టేస్తుంది, బయటకు కట్టుకునే క్వాలిటీ వాళ్ళు పెట్టరట, అది ఇద్దరు ఒకలాంటివే పెడతారనుకుంటాను అన్నాడు అతను మధ్య మార్గంగా. అలా కాదు, ఇది బాగా వెలిసిందా లేదా అది చెప్పండి అన్నాడు. అంటే మరి వెలుతురు కళ్ళ మీద పడి సరిగ్గా తెలియట్లేదు కానీ చూస్తుంటే వెలిసినట్టే ఉంది అన్నాడు. అవునా, కళ్ళున్న వాడు ఎవరికైనా కనబడుతుంది ఈ చీర శుభ్రంగా వెలిసిపోయిందని, మీ అమ్మగారిని అడగండి, అబ్బే ఇది కళ్ళనైతే చీర షేడ్లో అలా కనబడుతుంది అంతే అంటారు, అక్కడికి మాకు మా పుట్టింటాళ్ళకి అసలు కళ్ళనే చీరలు అంటే ఏంటో తెలియవన్నట్టు, మొన్న పండక్కి మీ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అని ఇంకేదో చెప్పబోతూ ఉంటే మనోడిగా అర్థమైంది బండి గాడి తప్పుతోంది పట్టాల మీదకి తీసుకురావాలి ఆన్ ద ట్రాక్ ప్లీజ్ అనుకుని ఇంతకీ ఈ చీరల ప్రస్తావన ఎందుకు తెచ్చావని అడగవే అని అలా టాపిక్ డైవర్ట్ చేశాడు. నీకు పెద్ద చీర కొనే ఛాన్స్ తగిలేట్టుంది అన్నాడు రాజా. సావిత్రి అనుమానంగా చూసినా కూడా చీర అన్న ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండేసరికి ఆ ఆనందం పట్టలేకపోయింది. వచ్చి ఆ కుర్చీ చేతి చెయ్యి ఒకటి ఉంటుంది కదా కుర్చీకి మామూలుగా ఇలా ఒక హ్యాండిల్ లాంటిది, దాని మీద కూర్చుని, నిజంగానా అయితే మొన్న మీ మేనగోడల పెళ్లిలో మీ పెద్దక్క గారు కట్టుకున్నారే మామిడి పిందెలు, బంగారు అంచు, రెడ్ కలర్ చీర, అలాంటిది కొనండి అంటూ ఏదో చెప్పబోయింది. ఆగాగు, కొడుకు పేరు సోమలింగం అని అప్పుడే నువ్వు అనేసేయకు, విషయం పూర్తిగా విను. మనకి ఒక పెద్ద కాంట్రాక్ట్ తగలబోతుంది, దాన్ని శాంక్షన్ చేసే ఆఫీసరు శ్రీనివాస్ గారని ఉన్నారు, నిన్ననే కలిశాడు, మంచి సరదా మనిషిలే, తలుపుగోలుగా మాట్లాడతాడు. ఆయన దయదలిస్తే మనకి కాంట్రాక్టు, నీకు చీర రెండు ఖాయం అంటూ నెమ్మదిగా ఒక మంచి పేమెంట్ సిద్ధం చేశాడు. ఇక ప్రయాణం సాఫీనే అనుకుని, కానీ ప్రయాణం అవసరమే పడనట్టుగా ఉంది. సావిత్రి దిగ్గున లేచి నించుని ఆయన్ని కానీ భోజనానికి పిలిచారా ఏంటి అంది కోపంగా. అఫ్కోర్స్ ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ చాలా పాతదే, కానీ అంటే ఇలా జస్ట్ చూచాయిగా అలా ఒక మాట చెప్పి కలుపుకోలు మనిషి అది అనగానే భోజనానికి అనేది తను గెస్ట్ చేయడం మటుకు ఇదివరకు చాలాసార్లు జరిగింది కాబట్టి తనకేం కొత్త కదా. అబ్బే నేను పిలవడం ఏంటి, ఆయనే అని నీళ్ళు నమ్మలాడు రాజా. ఆయనే హోటల్ నుంచి డిన్నర్ ఇవ్వద్దు, మీ ఇంటి మీద మీ ఆవిడ చేసిన వస్తువులు తినడానికి అని చెప్పి మీ ఇంటి మీద పడి ఓ మెక్కేస్తాను, అది తింటేనే కానీ నాకు తిన్నది అరగదు అన్నాడు. అంతేనా అంది వెక్కిరింపుగా. చూడు సావి, అర్థం చేసుకో, హోటల్కి తీసుకెళ్ళలేక కాదు, నాలో డబ్బులు పోయినా నీకు శ్రమ తగ్గుతుందని నాకు తెలుసు, కానీ ప్రొహిబిషన్ పెట్టిన తర్వాత హోటల్ డిన్నర్ అంటే ఎవరు రావట్లేదు, ఇంట్లో అయితే ఎక్కడి నుంచైనా అరేంజ్ చేయకపోతామా అని సరే అని అన్నాను. నీకు తెలుసు కదా వ్యాపారస్తులం, వాళ్ళని మంచి చేసుకోకపోతే మనకి వ్యవహారం గడిచేదిలా చెప్పు అని నెమ్మదిగా కొంచెం బతిమాలుతున్నట్టు, ఆ బతిమాలడం వల్ల సావిత్రి ఫేస్లో కొద్దో గొప్ప ఆ రౌద్రం తగ్గినట్టు అనిపించేసరికి ఇంకొక చిన్న మాట కూడా చేర్చాడు. అందుకని వాళ్ళు రాత్రి ఆయన మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు అని అలా ఫాస్ట్గా ముగించేశాడు. మళ్ళీ సావిత్రిలో ఎక్స్ప్రెషన్స్ కోపానికి మారిపోయి, ఇవాళ రాత్ర నాకు అస్సలు కుదరదు, ఏం చేస్తారో నాకు తెలీదు, మీ ఇష్టం అని అరిచేసింది. ఇవాళనే కాదు ఏ రోజైనా ఇదే డ్రామా ఎలాగూ ఉండేదే అని మనసులోనే అనుకుని, అన్నీ అలా తోసుకొచ్చేసే సిచ్యువేషన్స్ నేనేం చేస్తాను చెప్పు, చెప్పడానికి టైం లేకపోయింది, అయినా ఏమేం కావాలో చెప్పేస్తే అవన్నీ కొన్నాకే నేను బయటకు వెళ్తాను సరేనా అన్నాడు రాజా ఏదో ఉదారంగా ఒక వరం ఇచ్చినట్టు. అసలు సావిత్రి ఏమి పట్టించుకోలేదు, అసలు ఏం వినేటట్టు కూడా లేదు, నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చుంది. రోజు ఇలా విందులు వినోదాలు అంటే పిల్లల చదువులు ఎలా సాగుతాయండి అని. ఇంకా ఏం మాట్లాడతాడు పిల్లల చదువులతో లింక్ పెడితే, అసలు రోజు ఎక్కడా, లాస్ట్ టైము విందు ఇచ్చి నెలన్నర అయింది, సో ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేయగలమా, ఛాన్సే లేదు, ఆ టైంలో గుర్తు చేసే అసలు సాహసం కూడా చేయలేదు. సరే పేపర్ పక్కన పడేసి తన భుజం మీద చెయ్యేసి కూర్చున్నాడు. ఆ కూర్చోడం కూడా చాలా పాథోస్ ఎక్స్ప్రెషన్ పెట్టి, ఇంకా మనకి తప్ప వేరే గతి లేదు, జీవితంలో కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, యు షుడ్ యాక్సెప్ట్ ద ట్రూత్ అన్నట్టుగా తన భుజం మీద చెయ్యేసి ధైర్యం చెప్తున్నట్టుగా ఓ టైప్లో ఎక్స్ప్రెషన్ పెట్టి కూర్చున్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత తనని తానే ఓదార్చుకోవడం మొదలుపెట్టింది సావిత్రి. ఆ తర్వాత ఏమైందో నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జె వెన్నెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 26, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో హర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు, మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. వన్ మినిట్ బెట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర శతకంలోని ఒక పద్యం. ఊరక వచ్చు పాటుబడకుండిననైన ఫలంబ దృష్టమే, పారగదల్గువానికి ప్రయాసమునందిన దేవదానవుల్ వారలటుండగా, నడుమ వచ్చిన శౌరికి కల్గెగాదే శృంగారపు ప్రోవు లక్ష్మియును కౌస్తుభరత్నము రెండు భాస్కరా. ఈ పద్యం యొక్క భావము, పూర్వపుణ్య ఫలము ఉన్నచో ఏమాత్రం కృషి చేయని వారికైనను ఊరకనే ఫలము లభించును. సముద్రమును మథించు వేళ మథించునట్టి దేవతలు దానవులు ఉండగా, మధ్యవచ్చిన విష్ణువునకే శ్రీ మహాలక్ష్మియు మరియు కౌస్తుభమును దొరికెను. దీనికి పూర్వగాథ ఒకటి ఉన్నది. పూర్వము దేవతలను రాక్షసులను కలిసి అమృతం కొరకు వాసుకి అను పామును త్రాడుగా మందర పర్వతమును కవ్వముగా చేసుకుని సముద్రమును మధింపగా, అందు అమృతము పడక ముందు పుట్టిన వస్తువులలో మేలవు లక్ష్మీదేవిని కౌస్తుభమణిని విష్ణువు పరిగ్రహించెను. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళార విచిత్రం కార్యక్రమానికి చెప్పాను కదా, సావిత్రి తనం తానే ఓదార్చుకోవడం మొదలుపెట్టిందని. అది కాదండి, ఇంటికి ఎవరైనా వస్తే వండి పెట్టను రాక్షసిగా అనుకోవద్దు నన్ను. చచ్చి చెడి రకరకాల ఐటమ్స్ చేస్తానా, గుటుకు గుటుకు మింగేసిపోతారు మీ ఫ్రెండ్స్, బాగుందని ఒక్క మాట కూడా అనరు అన్నది. ఆ మాట నిజమే. పీకలదాకా తిన్నా కూడా ఒక్కడు పాపం కష్టపడి చేశారండి అనో, వంట చాలా బాగుందండి అని కానీ, ఇది ఎలా చేశారో చెప్తే మా ఆవిడ చేత కూడా చెప్పి చేయించుకుంటాను అని కానీ అనరు. ఇక వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళైతే అది ఇది కెలికేసి, ఇది నాకు సహించదు, మా ఇంట్లో ఇలా చెయ్యం అంటారు కానీ నవ్వుతూ ఏదీ తినరు. ఆ మాటకు వస్తే తను కూడా ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మెచ్చుకోలుగా ఏం మాట్లాడదు. పోనీ ఇలా అనుకుంటుంది కదా అని చెప్పి తనేమన్నా అక్కడికన్నా వెళ్ళినప్పుడు అరే భలే చేశారే, నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు అని ఒక మాట ఏమన్నా అంటుందా అంటే అదీ లేదు. అంటే తనకైతే కనుక మొహమాటము చాలా రిజర్వ్డ్ క్యాండిడేట్ ఈ టైపు. తక్కిన వాళ్ళకి ఏం పోయే కాలం? సావిత్రి కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొహం మార్చుకునే ఉంటుంది. కష్టపడ్డారన్న మాట తను కూడా అనదు. అనొచ్చు కదా అంటే, అంటే యాక్చువల్లీ వాళ్ళంత ఏం కష్టపడలేదులే, ఇది చాలా సింపుల్గా అయిపోయేది. నేనేమో అన్నీ అసలు ఒలుచుకుని ఎలా చేసి పీచులు రాకుండా అది ఇది అంటే ఏదో మొత్తానికి కహానీ అల్లేసి నేను పడ్డట్టు వాళ్ళు కష్టపడరు, అది తెలుస్తూనే ఉంది. అందులో ఆ చెత్త ఉంది, ఇందులో ఇది ఉంది అది ఉంది అని చెప్పి మొత్తానికి ఏదో ఒకటి ఆన్సర్ ఇస్తుంది. ఆ విషయం రాజాకి ఇప్పుడు గుర్తు వచ్చింది కూడా, కానీ ఏం మాట్లాడలేదు. అక్కడికి రాజా ఓసారి తన భార్య బాధను అర్థం చేసుకుని ఓ ఫ్రెండ్ తోటి, మా ఆవిడ వంట నచ్చిందో లేదో అన్నాడు. నచ్చకపోవడమే బ్రహ్మాండంగా ఉంటేను అని అంటాడని ఎదురు చూస్తూ. కానీ ఆ వచ్చినవాడు, అబ్బే నాకు అదేం లేదో, ఎలా చేసినా తినేస్తాను అన్నాడు అతను ఎంతో జాలిగుండతో, రుచిహీనమైన అన్నం తిని వెళ్తున్నట్టు. ఆ రోజు సావిత్రి వార్నింగ్ ఇచ్చింది, ప్రాంప్టింగ్ ప్రయత్నాలు మానుకో అని. నేనేం చేసినా మీ ఫ్రెండ్స్కి బంధువులకి కంటికి అసలు ఆననే అనదు, ఈ మాత్రం దానికి నేను కష్టపడటం ఎందుకు, రెక్కలు ముక్కలు చేసుకోవడం ఎందుకు అంటుంది సావిత్రి. సరే
రెక్కలు ముక్కలు చేసుకోవడం ఎందుకు అన్న కాన్సెప్ట్ రాజాకు అర్థం కాదు. గ్యాసు, కుక్కరు, గ్రైండరు, మిక్సీ ఇంట్లో ఇన్ని ఉంటే రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఎలా అవుతాయి అనేది లాజిక్. కానీ ఆ మాట అనగండ ఛాన్సే లేదు. సావిత్రితో రాజు పడుతున్న ఆ క్షణంలో కరెక్ట్, అందుకనే లైట్గా చేసే, ఏం కావాలో లిస్ట్ ఇచ్చాయి అంటూ విజయగర్వంతో లేవబోయాడు రాజా. ఏమీ అక్కర్లేదు, ఆయనకి పులిహోర దద్దోజనం చేసి పెడతాను, కడుపు నిండా తినమనండి అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అదే ఫైనల్ అన్న స్టైల్లో. ఇంకా మారు మాట్లాడే అవకాశం లేదు కదా, రాజాకి మతిపోయింది. అంతేనా, ఆ రెండు ఐటమ్సేనా, ఏమీ అనుకోడు కదా. తన ఏదో సర్ది చెప్పుకోవాలి, ఎవరినైనా అడిగి జానీ వాకర్ కొట్టుకొస్తే సరి, తిండి ఎలా ఉన్నా పెద్ద పట్టించుకోరులే అనుకుని కవర్ చేసేయచ్చులే అని పులిహార దద్దోజనం మాత్రమే పెట్టినందుకు శ్రీనివాస్ ఏమీ అనుకున్నట్టు కూడా కనపడలా. ఇంతకుముందే వెరైటీగా హోమ్లీ ఫుడ్ గురించి రాజా అతనికి పెద్ద లెక్చర్ కూడా ఇచ్చున్నాడేమో, అసలు ఏమాత్రం అరే తక్కువైంది ఏంటి, ఇంటికి పిలిచి ఆఫ్టర్ ఆల్ ఇవ్వ పెట్టేది ప్రసాదాల్లాగా అని కూడా అనుకోలే. పైగా సావిత్రి వంట అతనికి బాగా నచ్చింది, ఆ విషయం దాచుకోకుండా చెప్పాడు కూడా. మందెక్కువై మాట్లాడుతున్నాడేమోనని రాజా భయపడ్డాడు. తర్వాత సావిత్రికి అతను చెప్పిన బిజినెస్ ఐడియాలు వింటుంటే కరెక్టే, రీజనబుల్గానే సోబర్గానే ఉన్నాయి అని అనిపించింది. ఏమన్నాడంటే, చూడండి సావిత్రి గారు, ఈ మధ్య స్వగృహ ఫుడ్స్కే డిమాండు, పాత రకం అని మనం అనుకుంటామని చూసారా, వాక్కాయ పప్పు, కంది పచ్చడి, దద్దోజనం, పాత చింతకాయ పచ్చడి ఇలాంటి వాటికే మంచి డిమాండు, ఎగబడి మరీ కొంటున్నారు. మీ పులిహోర కనుక అలా చక్కగా బ్రాండెడ్గా కనుక చేస్తే ప్యాక్ చేసి వాళ్ళకి ఇవ్వండి, అసలు మామూలుగా ఉండదు. అసలు వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, స్వగృహ వాళ్ళకి, మీరే చక్కగా తయారు చేయొచ్చు తెలుసా. అలా ప్యాక్ చేసి అమ్మారనుకోండి, హాట్ కేక్స్లా అమ్ముడుపోతాయి. రాజాగారు రోడ్లు వేసే కాంట్రాక్ట్ మానేసి హోటల్స్కి ఇది సప్లై చేసే వ్యాపారం పెట్టుకుంటే అసలు మీ బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనగానే, మీరు జోక్ చేయట్లేదు కదా అంది సావిత్రి పక్క పొంగిపోతున్నాయి. నూనె మీకు తెలీదా, ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా ఇప్పుడు వెయిటర్స్ పంచగట్టుకుని అరిటాకుల్లో కుడుములు వడ్డిస్తున్నారు తెలుసా. మన వాళ్ళు ఇళ్లలో తీసిపారేసిన కంచు మరచెమ్ములతోటి నీళ్ళు ఇస్తున్నారు, రాగి కంచు వాటితోటి. అసలు ఫారినర్స్ అంతా రియల్ ఇండియా అంటే ఇదే అంటూ ఓ బ్రహ్మాండంగా మోజుపడుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు. వాళ్ళు రోజు తినే పిజ్జాలే మనము పెడితే బోర్ కొట్టదు పాపం, వెరైటీ కోసం ఇండియాకి వచ్చింది ఎందుకుట. మీరు మీ ఆయనతో చెప్పి మీ వంటకాలను సరిగ్గా మార్కెట్ చేయించండి, లక్షలకి లక్షలు కొరవకపోతే అప్పుడు నన్ను అడగండి అని అన్నాడు. ఆ రోజున ఏ ముహూర్తాన ఆ మాట అన్నాడో కానీ రాజా బ్రతుకు దుర్భరమైపోయింది. యాక్చువల్గా అయితే ఇంకా మెరుగ్గా ఉండాలి. అబ్బా, ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరు కూడాను కనీసం మెచ్చుకోలేదు, మరి ఈయనేమో చాలా చక్కగా మెచ్చుకున్నాడు కదా అని అలా ఉండాలి కదా. బట్ అలా లేదు పరిస్థితి, దుర్భరం అయిపోయింది. ఎందుకనుకుంటున్నారు, సావిత్రి అసలు అతన్ని రెస్ట్ తీసుకొని ఇవ్వట్లేదు. రోజుకో పాత రకం వంట చేయడం, ఎవరైనా హోటల్ వాళ్ళకి రుచి చూపించి ఆర్డర్లు తీసుకురమ్మని చెప్పడం. అఫ్కోర్స్ సావిత్రి వంట ఏదో సంసారపక్షంగా ఉంటుందని రాజాకు తెలుసు, అది పట్టుకుని మార్కెట్ చేయాలంటే అది సాధ్యమయ్యే పనేనా. కొంతనేమన్నా అసలు మంచి టెక్నిక్స్ అవి ఉండి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి బాగా మంచి సర్కిల్ అది ఉంటే అనుకోవచ్చు. ఇప్పుడు తన బిజినెసే చూసుకుంటాడా, ఇగో ఈ పులిహారలు దద్దోజనాలు పట్టుకు తిరుగుతాడా. బట్ సావిత్రి ఏవి అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. తన చేతిలో అంత విద్య ఉండగా వేరే వ్యాపారం ఎందుకు అంటుంది. మొగుడు ఒక్క ఆర్డర్ తేకపోయేసరికి అతను వేస్ట్ గడిగా జమ కట్టేసింది. పైగా మహిళా సాధికారత, మహిళా ప్రగతికి ఓర్వలేని పురుష అహంకారంగా దీన్ని వర్ణించుకుంటూ కూర్చుంది. తనకి ఇంగ్లీష్ రాకపోవడం వల్లే, హోటల్ వాళ్ళతో స్వయంగా వ్యవహరించలేకపోవడం వల్లే ఇలా జరుగుతోంది, అణచబడుతున్నాను అనేటటువంటి ఒక రెబెల్ భావాలు ఒకటి. ఇది ఇలా ఉండగా సరే, శ్రీనివాస్ని తనకి పరిచయం చేసిన ఒక సెక్షన్ ఆఫీసర్ దగ్గర రాజా ఓ రోజు మొరబెట్టుకున్నాడు. ఇంటికి పిలిచి జానీ వాకర్ ఇప్పించానన్న కనీసపు కృతజ్ఞత కూడా లేకుండా ఆయన ఇలా నా కొంప కూల్చాడయ్యా బాబు అని. 10 రోజుల తర్వాత వెళ్ళేసరికి సెక్షన్ ఆఫీసర్ గారు పిలిచే శ్రీనివాసు ఆయనకు రాసిన ఒక లెటర్ని చూపించాడు. కాంట్రాక్టర్ రాజా నీ దగ్గర ఏడ్చాడని రాసావు కదా, వాడు తిక్క కుదిరిందని సంతోషించాను. వద్దంటుంటే ఇంటికి పిలిచి పులిహార దద్దోజనం పెడతాడా? పులిహార దద్దోజనం వాడే పెద్ద ప్రాక్టికల్ జోకర్ అనుకుంటున్నాడా? అందుకే వాళ్ళ ఆవిడ్ని ఉబ్బించి ఊదరగొట్టేశాను. ఇంకా వాడి బతుకు కుక్క బతుకే. ఇన్నాళ్ళు తన వంట విలువ రూపాయల్లో గుర్తించినందుకు కాల్చుకు తినేస్తుంది ఆవిడ చూస్తుండు. నువ్వు అనుకోవచ్చు చిన్నప్పుడు డల్గా ఉండడం చేత క్లాస్లో నాకు దద్దోజనం నిక్నేమ్ పెట్టారు కాబట్టి ఈ ఉడుకుబోతాను అని. ఎస్, నేను రాజా మీద ప్రాక్టికల్ జోకు చేసింది మాత్రం అందుకే. మేబీ యు ఆర్ రైట్ అని చెప్పి ఒక లెటర్. ఇంకేముంది అంటే దద్దోజనం నిక్నేమ్ పెట్టిన వాడికి దద్దోజనం పెట్టిస్తే మామూలుగా కాలదు వాడికి, ఇలాంటి పనులే చేస్తాడు అని చెప్పి డైరెక్ట్గా చెప్పేసి, అంటే ఏదో సస్తాలో అయిపోతుందని చెప్పి పులిహార దద్దోజనంతో కాంట్రాక్ట్ కొట్టేద్దాం అనుకుంటున్నాడు. రోడ్డు కాంట్రాక్టు మామూలుగా అయితే ఎవరు పొగడలేదు అని అంటే అదొక బాధ. ఓకేలే, మనం ఏదో ఒకటి సర్ది చెప్పుకోవచ్చు అని. పొగిడితే ఇంకా దారుణంగా ఉంటుంది లైఫ్ టర్నింగ్ అని చెప్పి అర్థమైంది మటుకు ఆ రోజే. దాంతో రాజాకి దిమ్మ తిరిగి ఎవరినన్నా ఇంటికి పిలవాలి అని అంటే వద్దు, బయట నుంచి బయటకే ఏదో ఒకటి చేసేసి పంపించేద్దాం అని అనిపించుకునేటటువంటి స్థాయికి వచ్చేసాడంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఇది ఇద్దరి మధ్య జరిగినటువంటి, అంటే భార్యాభర్తల మధ్య జరిగినటువంటి అతిథి సత్కారం గురించిన ఒక చిన్న కథ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత దీనికి సంబంధించి మరింత విషయాలు నేను చెప్తాను.
మీరు వింటున్నారు ఆద్య వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం September 26, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల, 15 ఏండ్ల అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఎటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి నొస్తున్న భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeusonfacebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం అతిథి సత్కారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దానికి సందర్భంగా ఒక హాస్య కథ కూడా మీకు వినిపించాను. అఫ్కోర్స్ ఆ కథ నాకు బాగా నచ్చింది, హాస్యంగా అనిపించింది. అండ్ నాకు తెలిసి మీకు కూడా అనిపించే ఉంటుంది, కానీ మీ ఫీడ్బ్యాక్ని మటుకు ఖచ్చితంగా మై ఇన్ మీడియా పేజ్లో లేదా వెబ్సైట్లో ఈ షో కింద ఖచ్చితంగా ఇవ్వండి. సరే, అయితే మన నిజ జీవితంలో చాలాసార్లు ఇలాంటి అతిథి సత్కారాల్లో లోపాల గురించి వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు భలే నవ్వొస్తూ ఉంటాయి కొన్ని కొన్ని. అలాంటిదే నాకు చాలా సందర్భాలు ఉన్నాయి. బట్ అందులో ఒక విషయం నేను చెప్తాను. ఒకసారి ఏమైందంటే, అంటే పెళ్ళైన కొత్తల్లో అప్పుడే ఇంకా కరెక్ట్గా ఆ రోజు అన్ని ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కోవడం, అక్కడంతా అడ్జస్ట్ అయిపోవడం అహ్మదాబాద్లో అనమాట. అంతా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఇల్లు చూసుకుని అక్కడికి సామాన్లన్నీ హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి ఆ సామాన్లన్నీ సర్దుకుని ఇలా ఈ బిజీలో ఉన్నాం. కరెక్ట్గా రెండో రోజునో మూడో రోజునో మా ఆఫీస్ వాళ్ళందరూ పార్టీ పార్టీ అని చంపేస్తున్నారు. బయటికి తీసుకెళ్లే కన్నా చక్కగా వాళ్ళు ఏమో, అహ్మదాబాద్ అంటే మరి మొత్తం అంతా నార్త్ ఇండియానే కదా, సో వాళ్ళకి సౌత్ ఇండియన్ ఫుడ్ రుచి చూపిద్దాము, నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి, సరే కొత్త ఊరు ఫస్ట్ పాయింట్, గుజరాతీ మనకు రాదు, హిందీతో మనము మేనేజ్ చేసుకోవాలి, లిస్ట్ అంతా రాసేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈవినింగ్ ఆఫీస్ వాళ్ళు వస్తారు అని. ఓ 12 మంది ఉంటారు, 12 మంది కాదనుకుంటా, ఒక 8 మంది ఉంటారు. పైగా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి కూడా అక్కడే ఉంటాడు అనమాట, అంటే గాంధీనగర్లో ఉంటాడు. అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ జస్ట్ ఒక 30 మినిట్సే కదా, సో అందుకని ఈ ఆఫీస్ వాళ్ళతో పాటు తనను కూడా పిలిచాడు. ఆ అబ్బాయి పెళ్ళికి రాలా కాబట్టి అప్పుడే ఫస్ట్ టైం చూడడం కాబట్టి, సరే ఓకే వీళ్ళు ఒక 8 మంది ఉన్నారు, వీళ్ళకి వంట చేయాలి అని లిస్ట్ రాశాడు. లిస్ట్ రాసింది దేనికి, సరుకులకు కాదు, ఏం చెయ్యాలన్న విషయం మీద. ఎక్కువగా సౌత్ ఇండియన్, ఒకటో రెండో నార్త్ ఇండియన్ చేసేసి అయ్యాను. ఆ లిస్ట్ ఎంత ఉందనుకున్నారు, సేమియా పరమాన్నం, పులిహోర, ఓ పప్పు, ఓ కూర, సాంబారు, అన్నము, అప్పడాలు, ఊరికల్లాంటివి నువ్వు నాకు నచ్చవాలో చెప్పినట్టు కూరలో తర్వాత వేసే ముందు ఎలాగో అవి వేయించి పక్కన పెడతారు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకోండి అన్నట్టుగా, అది చపాతీలు, ఒక ఏదన్నా ఒక కొంచెం గ్రేవీ టైప్ కర్రీ, ఓ రోటి పచ్చడి. ఏంటి అయిపోయింది అప్పుడే అంటారా, నిజమండి బాబు ఇది మెను. అసలు అప్పటి వరకు మనకి గరిట పట్టుకోవడమే రాదన్నమాట. పైగా అప్పుడేంటంటే మొబైళ్ళు ఇంత విరివిగా వాడేంత సీన్ లేదు. అప్పుడప్పుడే కాస్త మొబైల్ సంస్కృతి వస్తోంది, పేజర్ ఒకటి ఉండేది. అయితే మా పేరెంట్స్ ఏమో కామారెడ్డిలో ఉంటారు, ఇప్పుడు ఫోన్ చేసి మరీ ప్రతి ఒక్కటి లిస్టులోది చదివి ఇది ఎలా చేస్తారు అని అడిగేంత ఆర్థిక స్తోమత అప్పట్లో ఎస్టీడీ బిల్కే అయిపోతుంది. పైగా సాయంత్రం అంటే మా నాకేమో పొద్దున్న చెప్పారు, మరి పొద్దున 8 తర్వాత నుంచి ఎస్టీడీ రేట్లు అప్పుడు అలా ఉండేవి కదా, మధ్యాహ్నం అంతా కూడా డబుల్ రేటు, రాత్రిపూట హాఫ్ రేట్ అని చెప్పి. అందుకని ఫోన్ చేసి మరీ అడిగి ఇప్పుడు ఈ లిస్ట్ అంతాను కష్టం. ఏ నీకు వంటరాదా అన్నారు. ఈ లిస్ట్ అంతా చూసి నేను ఒకసారి ఇలా కొంచెం క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేసరికి, ఏ నీకు వంటరాదా, బాగానే చేస్తావుగా, వచ్చుగా అని, వచ్చుకా అన్నారు తప్ప వచ్చా అని అడగల. మరీ పెళ్ళైన కొత్తల్లోనే వచ్చుగా అని అంటే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడితే రాదని ఏం చెప్తాము. అబ్బే అలా ఏం లేదు, జస్ట్ అలా మేనేజ్ చేసేయచ్చు అన్న టైప్లో ఓకే అన్నాను. ఇక అక్కడి నుంచి ముందు కొనుక్కోవాలి సామాన్లు అంటే సర్దుకున్నాం కానీ, ఇప్పుడు వీళ్ళు చెప్పే ఇప్పుడు ఈ పడవాండము ఇవన్నీ చూసుకుంటే కనుక వాటికి కావాల్సినవన్నీ కొనుక్కోవాలి కదా. సరే దగ్గరలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి, ఆ పక్కన ఉన్న కూరగాయల షాప్కి వెళ్ళాను. డిపార్ట్మెంటల్ స్టోర్ అని ఎందుకన్నానంటే అక్కడ అన్ని గుజరాతీలో రాస్తున్నాయి వస్తువుల పేర్లు కూడా. అది వాడిని అడగాలి అని అంటే, ఇది దీంట్లో మినిమం ప్యాకెట్ ఉంటుందా ఏంటని అడగాలంటే ఖచ్చితంగా అది ఏంటో తెలిసి ఉండాలి. భయ్యా ఇక కిట్నే మీదయ్యా, భయ్యా ఇస్మే ఛోటా ప్యాకెట్ హైక్యా, ఈ టైప్లో అడగడమే తప్ప అదేంటో మనకి తెలియదు. అక్కడి నుంచి ఆ కూరలు అవి కూడా ఇక్కడే తీసుకుందానులే, కాస్త మనకి అట్లీస్ట్ ఒక కార్ట్ ఉంది, ఆ కార్ట్లో వేసుకోవడం కన్నా ఉంటుంది. అక్కడైతే కనుక ఇదెంత అనంటే కూరగాయలు వాటిని ఏమంటారో మనకి తెలియదు, ఏదో ఒకటి రెండు తెలుసు, కరేలా ఎక్సెట్రా ఎక్సెట్రా, కానీ టిండా ఇవంటివి మనకు తెలియదు. అసలు టిండా కిందే మీద అని అడుగుతున్నాడు అక్కడ ఉన్నతను, అది ఏంటో మనకు తెలియదు, వాడు చూపిస్తేనే కానీ మనకు అర్థం కాదు, ఇదంతా ఎందుకు భాషా ప్రాబ్లం అని చెప్పి సరే సూపర్ మార్కెట్లోనే కూరగాయలు కూడా తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. సరే మొత్తానికి నాకు షాపింగ్ చేసుకుని అదేంటో అర్థం చేసుకుని షాపింగ్ చేసుకుని కావాల్సినవన్నీ తీసుకుని బయటికి రావడానికే మధ్యాహ్నం 12:30 అయిపోయింది. సరే లంచ్కి ఇంటికి వచ్చి, ఏయ్ సామాన్లు అన్ని తెచ్చేసుకున్నావు సూపర్ ఫాస్ట్ అన్నారు. నీకు అలాగే అనిపిస్తుంది, అక్కడ పడ్డ ప్రయత్నము మామూలుగా లేదనుకొని, సరే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం అవసరం అనుకుని ఒక అప్రిసియేషన్ ఇచ్చినప్పుడు మనం ఎలాంటి ఒక సోబర్ ఎక్స్ప్రెషన్ పెడతాం కదా, అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాను. అది అయిపోయింది. సరే భోజనం చేసేసి వెళ్ళిపోయారు. సాయంత్రం గుర్తుందిగా ఏమైనా ప్రాబ్లమా అని, అబ్బే అస్సలు ఛాన్సే లేదు, మనకు అసలు వంట చేయి తిరిగిపోయింది అన్న టైప్లో, మర్చిపోయాను ఇందాక లిస్ట్లో మజ్జి పులుసు ఒకటి పెట్టలేదు, కడీ వీళ్ళకి చాలా ఇష్టం మజ్జి పులుసు పెట్టు అని. ఓకే అదేదో సామెత చెప్పినట్టు చెడ్డ చెన్నకు మూడు మంచలా అని, ఇప్పుడు ఇన్ని చేయగలిగానా ఇది ఒకటి చేయలేకపోయాను అని, లిస్ట్లో మీ ఇష్టం పండా చేసుకోండి, ఏది యాడ్ చేసుకుంటారు అది యాడ్ చేసుకోండి అని చెప్పి ఊరుకున్నాను. సరే అక్కడి నుంచి పెరుగు కప్పు కూడా ఒకటి తెచ్చాను, దాన్నే చిలికేసి మజ్జిగ అయితే చేశా, కానీ దాన్ని పులుసు ఎలా చేయాలనేది మనకు తెలియదుగా. ఓకే అని చెప్పి, మనం తినేటప్పుడు మామూలుగా మనకు తెలుస్తుంది కదా ఇందులో శనగపిండి వేసారా బియ్యపిండి వేసారా లేదా ఏం వేసా, ఇట్లా కొంచెం ఆ సెన్స్ అయితే ఉంటుంది కదా ప్రత్యక్షంగా వంట చేయకపోయినా. మరి నేనేమో లోన్లీ డాటర్ని కాబట్టి, పైగా మా ఇంట్లో ఏంటంటే మా మేనత్త, అమ్మమ్మ, మా మమ్మీ ముగ్గురు ఉండేవాడు, వీళ్ళని దాటుకుని మరీ నేను వంట చేసేంత పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఒక్కసారి ఎప్పుడో వచ్చింది, మా నాన్నగారికి టైఫాయిడ్ వచ్చింది, డబుల్ టైఫాయిడ్, అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే మమ్మీ ఏమో అక్కడే ఉండేది. సరే పాప మా అమ్మమ్మ పెద్దవాడు కదా అని చెప్పి నేను చేసేదాన్ని, అంతే తప్ప నాకు ఇంకెప్పుడు అసలు వంట చేసే అవకాశం రాలేదు. అప్పుడు మాత్రం చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఆ ఒక్కసారి చేసింది ఇప్పుడు గుర్తుపెట్టుకుని, పైగా ఏంటి కూర కూడాను భెండీ ఫ్రై ఇలా అన్నీ ప్రత్యేకంగా ఇది అని రాసి మరీ వెళ్ళారు. సో ఇప్పుడు అవి చేసామా లేదన్నది గుర్తు చేసుకున్నా కూడా కష్టమే. అందుకని సొంత తెలివితేటలతో ఏదైతే అది అయిందని చెప్పి రంగంలో దూకేద్దామని 2:30కి స్టార్ట్ చేశా. ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకుంటూ వచ్చా. 5:30, 6 అయ్యేసరికి, పైగా అప్పుడు ఏంటి 4 బర్నర్ స్టవ్లు కూడా లేవు, 2 బర్నర్లు, బట్ గ్యాస్ స్టవే కాబట్టి లిటిల్ బిట్ పర్వాలేదు, ఫాస్ట్గానే అయిపోయింది. అన్నం ఒక్కటే పడేయలేదు, పప్పు, కూర, పచ్చడి, ఓ గ్రేవీ కర్రీ. మరి వంట రాందని ఇవన్నీ ఎలా చేసామంటారా, ఆలోచించాను. మనము బెండకాయ వేపుడు తింటాం, అప్పుడు ఏం మనకేం టేస్ట్ వస్తుంది, ఉప్పు కారమే వస్తుంది, అంతకుమించి ఇంకేం రాదు. హార్డ్లీ ఎప్పుడన్నా ఒక జీలకర్ర పోచ తగులుతుంది, కాబట్టి బెండకాయ వేపుడికి ఇలా చెయ్యాలి, దానికి ఇంత నూనె వేస్తే డీప్ ఫ్రై అవుతుందేమో, ఓకే డీప్ ఫ్రై చేసేద్దాం, అది పక్కన పెట్టు. మామిడికాయ పప్పు ఏం చెయ్యాలి, తింటున్నప్పుడు ఎక్కడా కూడాను పచ్చి ఆ గ్రీన్ కలర్ది రాలేదు, అంటే తొక్కు తీసి ముక్కలు వేయాలి అని చెప్పి వేసేసా. కానీ ఆ పులుపుకి కందిపప్పు ఉడకదు, 2 విడివిడిగా ఉడకాలి అనే విషయం నాకు తెలియదు, కాబట్టి పప్పు కొంచెం బద్దలు బద్దలుగా ఉంది, అది పక్కన పెట్టేయండి. మజ్జిగ పులుసు మామూలుగా సాంబార్ చేసినట్టే మజ్జిగలో బెండకాయలు వంకాయలు అవి ఇవి అన్ని వేసేసి తెరలబెట్టాలి, తప్ప అందులో శనగపిండి కలిపితేనే మజ్జి విరగకుండా ఉంటుంది అనేది తెలియదు. అల్లం పచ్చిమిరపకాయలు వేసాను, అన్నీ వేయాల్సినవన్నీ వేసాను, కానీ దానికి మధ్యలో క్యాటలిస్ట్లా పనిచేసే శనగపిండి వేయలేదు నేను, అది పక్కన పెట్టండి. సేమియా పరమాణం, సేమియాలు ఆల్రెడీ అది రోస్టెడే కాబట్టి వేయించక్కర్లేదేమో, జస్ట్ నీళ్ళల్లో ఉడకబెట్టి ఆ తర్వాత పైనుంచి పాలు పోసి షుగర్ వేసేసి ఇలాచి పొడి అవి ఇవి కర్పూరం లాంటివి వేస్తే సరిపోతుంది అనుకున్నాను. ఆ కర్పూరము తినే కర్పూరానికి పచ్చ కర్పూరానికి తేడా ఉందన్న విషయం నాకు తెలియదు, సో దేవుడి దగ్గర ఉన్న కర్పూరం తీసి వేసేసాను. ఓ టైప్ ఆఫ్ వగర్ధనం వచ్చింది, అది పక్కన పెట్టండి. పులిహార ఇది మాత్రం ఎక్సలెంట్ అండి. అయితే పులిహార ఎందుకంటే చాలాసార్లు చేస్తూ ఆల్మోస్ట్ ప్రతి శుక్రవారము అట్లా పండగ ఏదన్నా వచ్చినా చేస్తూనే ఉంటాం కాబట్టి దానికి పెద్ద విశేషమేం లేదు. నిజానికి మామిడికాయ పప్పు కూడా బద్దలు బద్దలుగా ఉంటే మళ్ళీ 2వసారి కూడా పెట్టాను, అలా 14 విజిల్స్ వచ్చాక చూస్తే కొంచెం పర్వాలేదు, పప్పు పప్పుగానే ఉంది, స్వరూపం ఏం మారలేదు, అమ్మయ్యా అనుకున్నాను. సేమియా పరమాణము చక్కగా బాగుంది, జారుడుగా మంచి టేస్ట్ కూడా బాగానే వచ్చింది అనుకున్నాను. అది 5 అయిపోయింది, వీళ్ళు 7:30, 8 అందరూ వచ్చారు బిలబిలమంటూ. అప్పుడు చూస్తే అదేదో కేక్ లాగా కట్ చేసేటట్టు ఉన్నది గట్టిగా, ఏమైంది నాకు అర్థం కాల. సరే అర్జెంటుగా టెన్షన్ పడి పిలిచాను లోపలికి, ఒకసారి ట్రండి అని పిలిచి, ఓ ఇది ఉన్నది ఇట్లా పరిస్థితి మరి ఏం చేయాలి అని అంటే, ఏం లేదు ఇంకొంచెం పాలు పోసి పైనుంచి ఒకసారి ఇట్లా దాన్ని కలబెడుతూ ఉండు కొంచెం జారుడుగా ఉంటుంది అని. పోసిన పాలు పోసినట్టు మింగేస్తుంది తప్ప ఎక్కడ పాలు అనేది కనపడట్లేదు. గ్రేవీ కర్రీ బాగానే వచ్చింది. సరే ఇహ చపాతీలు, అవి చపాతీలో రాజస్థాన్లో దొరికే కాకడాలో నాకు అర్థం కాలేదు, అంత గట్టిగా ఉన్నాయి. సరే ఈ విధంగా నా ఫస్ట్ వంట అయిపోయింది. అయిపోయిందంటే చెయ్యడం అయిపోయింది. సరే అందరూ వచ్చాక కూర్చున్నారు. వాళ్ళకేమో సౌత్ ఇండియన్ ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళకి ఏది పెట్టినా మహాప్రసాదం. ఈ మధ్యలో ఒక షో స్పాయిలర్ ఉన్నాడు కదా మా మేనల్లుడు, అతను మాత్రం ఒరే ఏంట్రా ఇది అంటే, వాళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్స్ లాగా ఉంటారు, మా అయ్య అల్లుళ్ళ ఉంటారు అనమాట, ఇద్దరికి హార్డ్లీ మూడేళ్లే తేడా. సో అందుకని ఒరే ఏంట్రా ఇది అని అడిగితే ఈయన నా వైపు చూసి ఏంటిది అని అడిగాడు. మజ్జిగ పులుసు అన్న. మజ్జిగ పులుసు కొంచెం పల్చగా ఉంటుంది కదా, ఇదేంటి ఇలా విరిగినట్టుగా అక్కడక్కడ పచ్చళ్ళగా ఉంది అని అన్న. అంటే ఇది వెరైటీగా ఇలాగే చేస్తాం మా ఇంట్లో అన్నాను. ఇంకా దీనికి తిరుగుండదు ఈ ఆన్సర్కి, మా ఇంట్లో ఇలాగే చేస్తాం అన్నదానికి ఇంకా అసలు దానికి తిరుగుండదు. ఆహా అలాగా ఓకే, ఇదేంటిది అప్పడమా అన్న. కాదు చపాతి, నువ్వు ఇప్పుడు వచ్చావు అది ఎప్పుడో చేసింది, ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అన్నాను. ఓహో సరే, మరి పరవాడం ఏంటి ఇంత గట్టిగా ఉంది అని అంటే, అవును మరి నేను 5:30కి చేశాను, ఎన్ని పాలు పోసినా కూడా మీరు తొందరగా వచ్చి తింటే ఉంటుంది కానీ లేకపోతే ఎక్కడి నుంచి అట్లా గట్టి పడిపోదా, నువ్వు కాంప్లెక్స్ వేసుకొని చూడు ఒకసారి గట్టి పడకుండా ఉంటుందా అన్న టైప్లో ఒకసారి ఎదురు క్వశ్చన్ వేశాను. ఓకే, అమ్మగారు కొంచెం రెబల్ టైప్ అనమాట అనుకున్నాడు. సరే ఈ మిగతా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మునీషు, వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ సూపర్ సారోచే బహుత్ అచ్చా హే అనుకుంటూ వాళ్ళేమో తినడం మొదలుపెట్టారు. పాపం పిచ్చివాళ్ళు, వీళ్ళకి నిజంగా సౌత్ ఇండియన్లో ఇలాంటి వంటు అంటే ఇది ఎలా చేస్తారో అది కనుక ఒకసారి టేస్ట్ చూపిస్తే ఇది ఎంత చెత్తగా ఉందనేది తెలిసేది. అసలు ఏది చూడని వాడికి టేస్ట్ చూడని వాడికి ఖచ్చితంగా సౌత్ ఇండియన్లో ఏది పెట్టినా బాగానే ఉంటుందని అప్పుడు నాకు అర్థమైంది. కానీ నిజానికి మీరు ఇది నమ్మి తీరాలి, దాని స్వరూపం మారిందే తప్ప టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయిట అన్ని. ఈ విషయం స్వయంగా ఆ మేనల్లుడే చెప్పాడు. దాన్ని చూసి చూడటానికి బాగాలేదు తప్ప, అంటే మరి మజ్జిగ పులుసు అలా విరిగినట్టుగా ఉంటే చాలా చెత్తగా ఉంటుంది, సో అలా బాగాలేదు తప్ప టేస్ట్ మాత్రం మజ్జిగ పులుసు టేస్టే వచ్చింది, పరవాన్నం పరవాన్నం టేస్టే వచ్చింది. తింటే సౌత్ ఇండియన్ అంటే ఇది వరకు ఎప్పుడు టేస్ట్ చేయని వాళ్ళకి అది ఏ టేస్ట్ అనేది తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియదు, కానీ ఆల్రెడీ టేస్ట్ చూసిన వాళ్ళకి యా ఇది కరెక్ట్గానే వచ్చింది అని తెలుస్తుంది. అలా మొత్తానికి నా ఫస్ట్ అతిథి సత్కారం అలా ముగిసిందనమాట. ఆ రోజు అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది, మీ ఆవిడ చక్కగా వంట చేస్తుంది అని అంటే, అబ్బో దీనికే బాగా చేస్తుంది అంటున్నారంటే అనుకున్నాను. బట్ ఆ తర్వాత నిజంగానే బాగా చేయి తిరిగిపోయింది. ఎస్పెషల్లీ కూరలు రోటి పచ్చళ్ళు పప్పులు లాంటివి అయితే ఇంకా అసలు మామూలుగా లేదు. ఆఫీస్లో అందరూ ఏ రోజు నా క్యారేజ్ని వదలరు, అసలు ఒక క్యారేజ్ వచ్చింది అది తినాలి అని అంటే ఖచ్చితంగా నాదే అయ్యి ఉంటుంది, అంత బాగా చేయడం మొదలుపెట్టాను. ఇదండి అతిథి సత్కారానికి సంబంధించిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్. సో ఇలాంటి ఒక టింజ్ ఆఫ్ స్మైల్తో ఇవాళ చిత్రం భళారవి చిత్రాన్ని ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం September 26, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర, మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
Extreme cold weather advisory in effect this morning.
You're a contractor. You have a contract.
All right, guys, come on. Let's do this.
A little snow and ice isn't stopping you. Not today, not any day. Shouldn't your flashing tape be working through it all too? Only Frog Tape Pro Grade Flashing Tapes, high-performance acrylic adhesive, sticks, re-sticks, and stays stuck, even on the roughest surfaces in rain, snow, heat, and more. So you stay in control when it matters most. Show weather who's boss with Frog Tape Pro Grade Flashing Tape.